ಗಣೇಶಾಯ ನಮಃ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಹಿ ಓಂ ದಾತಾ ಪುರಸ್ತಾದ್ಯ ಮುದಾ ಜಹಾರ ಶಕ್ರಃ ಪ್ರವಿದ್ವಾನ್ ಪ್ರತಿಶಶ್ಚ ತಸ್ರಃ ತಮೇವಂ ವಿದ್ವಾನ್
Om Sri Sai Ram, offering my loving and grateful pranams at Bhagwan's divine lotus feet, revered elders, dear brothers and sisters, a loving Sai Ram to one and all. At the outset, I would like to extend a very warm welcome to each of you to the first day of the Prashanti Vidwan Mahasabha. Everything that Bhagwan does has a very deep meaning. In every celebration that happens here in Prashanti Nilayam, apart from the festivity and the grandeur that inevitably adorns each event, there is this seed of opportunity that Bhagwan sows in each of us to behold the esoteric purpose behind everything that he makes us do. Dashara is one such profound spiritual event which happens in Prashanti Nilayam. This is the time to pay obeisances to the mother. And the mother in every culture is symbolized to be an epitome of love, compassion, selflessness and sacrifice. The Divine Mother is not just the embodiment of these virtues, but is also the very source from which the entire creation emerges and unto which it merges back at the end of the time allotted to each life. Each living being comes to life from the physical mother, lives its life on Mother Earth, and goes back to the source at the end of its journey. However, it is only the human life which although shares the cycle of birth and death in common with all the other created species, which has the unique opportunity to understand, experience, and thereby reach the Divine Mother. This period of Navratri, which culminates with the Vijayadashami, is a very conducive and important period towards this realization. And it is a symbolic victory of the good over the bad, of the righteous over the unrighteous, of the divine over the human and the animal. Thus, this is a journey from the limited to the boundless. And a victory in this journey gives us the true understanding of the limitless nature of our Divine Mother. This journey of man to God is an amalgamation. It's a combination of karma, bhakti and jnana. And to seek the divine in each of these facets of human capabilities that Dashara is being celebrated here in Prashanti Nilayam. If you look at the Gram Seva that we do every year, it's an attempt to see the divine through action, through service, through love that we express to our fellow men. The Veda Purusha Saptaha Jnana Yagna is an endeavor to beseech the divine to grant us the wisdom to understand our own essential divine nature. The Prashanti Vidwan Mahasabha is a forum which Swami has created for us to share our thoughts and reflections with this huge family of Sai devotees. So when this opportunity to serve and the quest for wisdom is filled with the spirit of love for our beloved Sai Ma, who is the very reason, the source and the foundation, the path and the goal for each of us here, then this journey of man to God is bound to be victorious. And this is the true Vijayadashami that we all ought to be marching forward towards. So with this collective prayer in our hearts to our beloved Bhagwan, to bless each of us with such a consummation in this journey of ours to Him, may we begin the proceedings of the first day of the Prashanti Vidwan Mahasabha. It is my privilege to welcome and introduce the speaker for the day, Dr. Sai Satish Ramamurthy, Assistant Professor in the Department of Chemistry, Sri Satyasai Institute of Higher Learning, Prashanti Nilayam Campus. Dr. Sai Satish joined the Sri Satyasai Primary School at Ooty in the year 1989, and he completed his schooling at the Sri Satyasai Higher Secondary School in Prashanti Nilayam. He then graduated with a BSc and MSc in chemistry from Vrindavan and Prashantanilam campuses and received his PhD in the field of analytical and environmental research in the year 2007. Following his doctoral research, Dr. Sai Satish served as a research assistant professor at the Center for Advanced Sensor Technology in the University of Maryland in Baltimore in USA. After 2 years at the United States, Dr. Sai Satish came back to join back to his alma mater at the chemistry department of our university as a DBT Ramalingaswamy Fellow. In the year 2013, he was awarded the Sai Krishna Award for Excellence in Research. His present focus at SSSIHL is to develop and validate indigenously designed low-cost mobile health technologies for prevention, diagnosis, and subclinical management of heart ailments, depression, and diabetics with high accuracy and reproducibility. Dr. Sai Satish has, to his credit, more than 47 publications in national and international journals and conferences, and also several contributions to chapters in books of various publishers. Today he will be sharing his thoughts with us on the theme, The Resonance of Love. We invite Dr. Sai Satish to kindly take over.
Om Sri Sai Ram, offering my most humble obeisance at the lotus feet of our beloved Bhagwan, esteemed elders and my dear brothers and sisters, Sai Ram to all of you. I usually carry along with me Swami's pocket calendar, so when I was informed that I was bestowed upon this wonderful opportunity to give a talk during the Prashanti Vidwan Mahasabha of the Dashra celebrations, I quickly picked out this pocket calendar to see which day this talk was scheduled. And as my eyes fell upon this calendar, I also happened to see the lower portion of this calendar that had a string of holidays, festivals per se, strewn across the Indian calendar. This triggered a series of questions in my mind, and I began to ask myself not just how these festivals came into being, how Rama was born, which we celebrate as Ram Navami, Krishna's birth as Krishna Janmashtami, or how the Divine Mother came into being that we celebrate today as Devi Navaratri, but why each of these festivals are celebrated. And to me, every festival enshrines in itself that love that God has for His creation, His devotees, and the love that the devotees have for the Lord. Sri Ramakrishna Paramahamsa says that the Lord is as formless as the ocean, and when the cool breeze of the love of the devotee blows over this ocean, certain portions of this ocean where the water is there, we have it crystallized to form ice. Ice, in the sense, I mean the physical form or the avatar. So what we understand here is, as much as God created man, devotee with his love has transformed that omnipresent formless Lord into a physical living presence in his heart due to that love that is overpowering in all its sense, in every manner. If I were to go back and see how did this all begin, the beginning of all beginnings, there is a beautiful discourse that was given by Swami on May 29th, 1996 in Vrindavan, where Swami says, I have separated myself from myself so that I may love myself. My beloved ones, you are all my own self, end quote. This very statement is also epitomized in the Vedas as Atmana akashasambhutah akashadvayuh vayor agnihi agnerapah adyav prithivi prithivya oshadayah oshadhibhyonnam annat purushah. It means from the Atman came ether, from ether came wind, from wind came fire, from fire came water, from water came earth, from earth came plants, from plants came food, and from food came man. And what was the reason behind all of this? It was the love that the Lord had for his creation. Moving forward, in fact, moving backward, let's take a time travel now and go back in time to the origin of the universe. One of the most popular theories in science that talks about the origin of universe is the Big Bang theory. So let's fasten our seatbelts and get on to this time travel. And so if we go to the start of the Big Bang happened 10 to 15 billion years ago. Following this, our own Milky Way galaxy came into existence 5 billion years ago. Our Mother Earth, 4.5 billion years ago. Then it rained continuously for over 1 billion years to create the water bodies that we call oceans today. 3.5 billion years ago, we had the first life-forming entities, amino acids, nucleic acids, all of these coming in these water bodies. From there, it was the will of the Lord that drove these life-forming entities to come together to create a single cell. From there, the last united common ancestor, as it is called, Luca, came into being 1 billion years ago, and this single cellular entity had a soup of genes, peptides, and other life-forming entities. And what we see as the diversity in creation today emerged from that one single cell called Luca. From there on, it required a humongous effort for that one cell to become a multicellular organism. The first aquatic animals or species begin to form in water. And from there, a tremendous effort for the aquatic species to become amphibians, from amphibians to terrestrial organisms, from terrestrial organisms, plants. Then came animals. And finally, 50 to 55,000 years ago, did the first Homo sapien walk the face of this earth. It is said, Jantu nam nara janma durlabam. The human birth is the rarest of all. Sometimes when certain things don't happen in a time frame that I am looking at, I get very disturbed, perturbed. Imagine the Lord of the universe waiting 15 billion years for his prized creation to walk on this earth and then look upon him and say, Lord, I am here to return that love back unto you that you had sown in my heart. What patience, what love. With the coming, in fact, I would say, our Dashavataras themselves epitomize how this evolution has happened. We have the Matsya, Kurma, Varaha, Narasimha, Vamana, Parshurama, Rama, Krishna, Buddha, Kalki. The entire series of the Dashavataras, if you see, it all began with the Matsya avatar. The Lord coming as the fish, and subsequently the tortoise, then the boar, then half animal, half man, then the pygmy man, and then man. So that itself shows how the Lord participated in each of these to make what creation is of today. So when the Big Bang happened, simultaneously time and space came into existence. Time, because the Lord hit on a stop clock and he was waiting for his creation to get back to him. Space, because the Lord created the tiny space where the devotee could enshrine him in his heart. With the coming of time and space came cause and effect, name and form, the yugas and the civilizations. But what is common across the yugas, if you were to see, it is that element of love. Love of the Lord, love for the Lord. We have known tiny thoughts such as Prahalada, Dhruva, Nachiketa, all having that strong love for the Lord. Coming to the Treta Yuga, we know of Shabari, Hanuman, Bharata, Lakshmana, or for that matter, even Mother Kaikeyi, playing their own roles to perfection to ensure that the Lord's plan is done. His will be done. And that is the kind of love each one of them had for the Lord. Let me come down to the Dwapara Yuga and take a pit stop here and share with you three of the incidents that come to me at this point. All of this are around the great battle of Mahabharata. The first is a very commonly known incident where on the penultimate day before the start of the great battle, Lord Krishna and Arjuna go for a stroll. And as they are going for a stroll, they see a tree, and on top of a tree is perched a bird. So Lord Krishna looks at the bird, turns to Arjuna, and he says, "Arjuna, I think that bird, or rather, that bird is a dove." And immediately Arjuna says, "Yes, my lord, that is a dove." A few more steps ahead, and the Lord turns to Arjuna and says, "Actually, it is not a dove, it is a pigeon." And then Arjuna says, "Yes, my lord, it is a pigeon." A few more seconds later, Lord Krishna once again turns to Arjuna and he says, "Actually, it is not a pigeon, it is a parrot." And to this too, Arjuna says, "Yes, my lord, it is a parrot." Now the Lord has a smile on his face and he says, "Arjuna, tomorrow is the great battle. And today you are not able to distinguish between a dove, pigeon and a parrot. So tomorrow, how will you be able to distinguish between a friend and a foe, an ally and an enemy?" And now it is the turn for Arjuna to tell the Lord, "Lord, I believe in your word more than in my sight." Doesn't this message apply to us today? When we have the omnipresent form of the Lord, if we were to hold on to his word, nothing will affect us, nothing will perturb us with what we see around us. For we will completely understand what is the true meaning of life. Our Lord, over 85 years, has given us through his discourses, his vahinis, so much of beautiful literature that we can hold on to. And that literature gives to us what is the true purpose of life: to love the Lord with all our heart. And it was because of this love that the Pandavas had for the Lord, that the Lord went ahead to do anything for them. Yudhishthira could make the Lord an ambassador of peace. Draupadi could make the Lord into a textile mill. Arjuna could make the Lord his charioteer. But there was one task that Arjuna wanted to desist from doing during the course of the battle. So those days when the battle was on, there was no way for the warrior to communicate to his charioteer which way the chariot has to go. So what they would do is they would have the feet of the warrior positioned on either side of the brow of the charioteer. So if the chariot was to turn left, the warrior had to press his left feet hard against the left brow of the charioteer. And likewise for the right. And if it had to go straight ahead, both the feet were pressed with equal pressure on either side of the brow. Arjuna desisted doing this for two reasons. He was to touch with his feet the head of the Lord that was worshipped in the three worlds. In addition to that, because Arjuna wore metal sandals, when he had to apply that pressure on either side of the brow, the tender skin of the Lord would give way, blisters would develop, cracks would come in place, and the Lord would in fact bleed profusely. Over and above this, the Lord had to hold the reins of the chariot very hard, so his tender hands would develop blisters and boils. But more than anything of what I have mentioned so far, the Lord always had the priority of his devotee in mind. He knew what was right, and he knew that that devotee had complete love and surrender to him. So that same hand that held the reins of the horses of the chariot also held the reins of the destinies of the Pandavas, and in fact of the entire Dwapara Yuga. Going forward, it was at the end of the great battle of Mahabharata. There were only the Pancha Pandavas on one side, the other side Duryodhana had fallen. So Ashwatthama, in his anger, he wants to somehow put an end to the Pandavas. He comes looking for them. He is not able to find them that particular evening. So in his anger, he puts an end to the Upa Pandavas. and also discharges the Brahmastra at the last surviving progeny growing in the womb of Mother Uttara. Last surviving progeny of the Pandavas. So as he discharges this Brahmastra, the Pandavas know that their only savior is the Lord, so they pray unto him. And that very moment, in the womb, the baby sees an arrow coming towards itself. And at that instant, he also sees a beautiful blue form appear there, shatter the arrow with a wheel to 1,000 pieces and instantly disappear. So from then on, the baby has only these set of questions in its mind. Who is this beautiful blue form? How did he have a wheel? And if he had a wheel, how come I didn't have the wheel? And so as these thoughts are going on continuously in the mind of the baby, it is born into this world and it begins to examine every person who lifts it. And hence the slowly the name of Parikshit, one who examines, begin to tag along. But everybody understood what the true meaning as to behind that stare was when the Lord came from Dwaraka for the naming ceremony. The moment the Lord entered the hall, immediately the baby knew that this was the beautiful form that it had been seeking. So it makes a beeline straight to the Lord, holds on tightly to the feet of the Lord and prays to be lifted up. But the Lord too wants to examine. He wants to see how much perseverance this baby has in its love for the Lord. So what he does, he tries to distract it with toys. He tries to hide behind pillars in the palace. But come what may, the baby always makes a beeline to the Lord, holds his feet and wants the Lord to lift him up and spend some time with him. What do we learn from this? If only in the current day, we ensure that our devotion, our love for the Lord is that childlike, that Parikshit-like, and if we have all our focus on the Lord, everything else that disturbs us will go out of focus. If we start having our focus on something that disturbs us, then the Lord goes out of focus. So it is for us to have that love, that focus. Have our vision always on the Lord. Keep the Lord as the first priority. Let me now come to the Kali Yuga. Before I go on to share a few incidents here, I would like to put forth an analogy from science. In science, we have the complementarity principle. It is called the dual nature of light. The dual nature of light says that at some point in time, light exists as a wave. Formless. And at times, light exists as a particle with a form. Isn't it very, very synonymous to what we say as the omnipresence of the Lord, which is formless, and the physical presence, that is avatar of the Lord, which is particle-like? And what makes this entire back and forth equilibrium happen? It is the love of the devotee. The love of the devotee that makes the form emerge from the formless, and if the Lord wills, the form dissolves back into being the formless. Against this backdrop, let me share with you a couple of incidents. It was in the 1970s, and one of the boys who was studying in 10th class in Sri Lanka had only one desire in his life, to be in the physical proximity of Swami. And so every day he would stand in front of Bhagwan's photo and pour his heart out. Cry out to the Lord, Lord, give me that proximity. And so one of the days after a hockey match when he was returning home and he was filled with that feeling, that intense desire to have the Lord with him, he suddenly found that an aroma of Amrit began to envelop him. He quickly looked down at the ring that he had purchased during his earlier visit to Parthi, and he found that that ring was flooded with Amrit, which he quickly had. And as if that was not enough, every time he would look forward to having or being in the presence of the Lord, had that intense desire of love, he would find Amrit being flooded in the ring. Over and above this, Swami appears in the dream of that boy's father and instructs the father to send the son to Vrindavan, and from then on, Swami would take care of him. So after a couple of months, this boy happens to come to Vrindavan, and Swami handpicks him to join the college. A few weeks go by, and then he is given the ultimate opportunity of his life, an interview with Bhagwan. So as he enters the personal interview room, he emotionally breaks down. He begins sobbing. Because he has, in one sense, attained the fulfillment of that desire. And as he is crying, Swami then tells him, "You didn't pray for this once or twice. You prayed for this more than 1,000 times. And so today when I'm giving it to you, why are you crying?" And he gently pats his cheek. To me, this very same incident applies in the current day. If we were to stand in front of Bhagwan's photograph today, or close our eyes and think so strongly about him and pour our hearts out to him, pour our love unto him, even I'm sure he will respond today. If not today, it will be either the tomorrow or the day after of our lives. God's delays are not God's denials. This very same boy, on a New Year day, wanted to do something for Swami. Somehow, he wanted to get an opportunity to get close to Bhagwan, to do something for Swami. That was the motto of the day. So, he comes to Mandir. He is a tabla player. So, he thinks that he will have the opportunity to play tabla for Swami that day. When he comes there, he finds that it is actually somebody else's turn, and so he has missed that opportunity. So he's a little heartbroken. He sits a little behind in the rows, and he's thinking, "Swami, please," he's praying, "please give me one opportunity to do something for you today." Swami comes along for darshan, and then goes on to give a discourse. And as the discourse begins, this boy realizes that the usually kept glass of water that Bhagwan sips from at the end of the discourse is not in its place for some reason. So he has only one thought, one prayer in his heart. "Swami, at the end of the discourse, when you turn around to see that the glass is not there, please ask me to bring that glass of water. This will be what I can do for you on this New Year day." So he's going on intensely praying, continuously having this single prayer running in his heart. And sure enough, the discourse gets over. Swami turns around and he sees that the tumbler of water is not there. He looks straight into the eyes of this boy and he says, "Go bring water." So, for me, if at that instant, Swami is able to hear that prayer of that individual at that point in time, isn't he hearing to our every single prayer of everyone seated here at this point in time or otherwise in Swami's sannidhi? And will he not respond to it? Swami is the eternal photographer, eternal videographer. He not only captures our every prayer, every feeling, he does respond to it in his omnipresence. How many times has he not responded to us through a thought for the day from the radio side that comes every day? How many times has he not responded to us from a book that we randomly open and we see a message come? Or from a conversation that we have from a friend? Or from an unknown telephone call? Or, for that matter, the kumkum showers that we have had from Swami's photograph happen right here on the photograph placed next to the Gopuram gate. We have had the showers coming from the day before. So Swami is responding to us every moment. It is for us to know that he is responding. And it is for us to pray hard. But Swami is also very, very clear about one thing. He wants his relationship with us to be a one-on-one relationship. When one of the boys was offering a letter to Swami one day, he said, "Let not this piece of paper come between you and me." So for Swami, it is a relationship that is from heart to heart, love to love. No intermediaries. And if we are to hold on and show that love, we will definitely grow in our spiritual stature. This Lord of ours is so very beautiful that he not only fills us with love, he also gives an opportunity to share that love with others and give that love back unto him. So on one of the occasions, the very same Dasara celebrations, on one evening, Swami had the boys distribute Laddu Prasadam to all the devotees. So at the end of the distribution, the boys quickly ran back and sat around Swami. And the first question Swami asked them is, do you know why I gave this opportunity to you to serve Laddus today? So a bunch of answers come. And as usual, the final answer, the most important answer given by Swami is, I give you this opportunity to serve so that you earn merit. And when you earn merit, Swami gets an opportunity to bless you a millionfold. So whether it is the Gram Seva that we do, or for that matter, any other activity that we undertake in our day-to-day life, in our day-to-day life, if we suffuse it with that love, if we are able to make that as a worship and offer it to the Lord, definitely it will earn the merit. It is not that we are looking for merit. It is just as an offering of the love back unto Swami, for He has given it to us. And that will ensure that Swami will bless us a million billion folds. The most important thing that I wanted to share with all of us today is that we are not human beings having a spiritual experience. We are spiritual beings having a human experience. Let me substantiate this from science. Research conducted by Professor Masaru Emoto, a Japanese researcher and entrepreneur, who has studied the effect of human consciousness on molecular structure of water and published his work in the Journal of Scientific Exploration in the year 2008. His findings show that when a glass of water, when it is exposed to positive or negative emotions, be it in the form of words, pictures, or music, this glass of water is then taken, frozen to form ice. And the crystals of ice are then studied under a microscope, imaged to see and study the pattern. And what was the finding? The finding shows that that glass of water, which is exposed to positive emotions, shows a crystal structure that is more symmetric, that is more ordered, and that is more pleasant in terms of its view versus the other set of samples. The research, of course, is still primitive in nature, but to me it made a very, very profound impact. Every cell in our body is made of 80% water. We are made of millions of cells. Each of these cells in turn have that 80% water. So per se, we are 80% water. So if we were to conduct this whole experiment on ourselves, suffuse ourselves with that resonance of love of the Lord, fill ourselves with those positive emotions, then we may have a paradigm shift in our consciousness. We will no longer consider ourselves to be the body that has a soul within, but we will consider ourselves to be the soul or the Atman that has a body. And that is what true understanding of what we are. Swami says, body is like a water bubble. Mind is like a mad monkey. Don't follow the body. Don't follow the mind. Follow the conscience. So if we hold on to that conscience, we will know that we are indeed spiritual beings having a human experience and not otherwise. And when this understanding comes to us, we will no longer see duality. There will be no wave, no particle, no ice, no water, no omnipresence of the Lord or physical presence of the Lord. Everything gets united into that universal, eternal, divine love. And with that understanding comes the dictum, Ekam Eva Advitiyam Brahma. Life will truly become a child's play for us. For as Swami says, life is a game, play it. We will be able to play that game with all love and joy. To that divine love, who is celebrated as the divine mother during this Navaratri, I would like to offer a few lines of the song before I conclude.
O Sai Ma, O Sai Ma, O Sai Ma, O Sai Ma. हम बच्चों की प्यारी माँ, हम बच्चों की प्यारी माँ, प्यारी माँ साई माँ, प्यारी माँ साई माँ, प्यारी माँ साई माँ, प्यारी माँ साई माँ, ओ साई माँ, ओ साई माँ।
Thank you all for your patient listening. Thank you, Jai Sai Ram.
We thank Dr. Sai Satish for his reflective and thought-provoking talk, reminiscing the bond of love that connects the Lord and the devotee across the ages. We now pray to our beloved Bhagwan to bless us all with his divine message. And following Bhagwan's benedictory address, we will have a musical offering by the students of the Sri Sathya Sai Institute of Higher Learning, Muddenahalli campus, following which we will have bhajans and Mangala Arati. Sai Ram.
It is said, to enjoy the worldly life, you will have to follow the Hematarka Vidya.
Jeevanopadhi okati, jeevita paramavadhi marokati.
Seeking out a living is one aspect.
Jeevanopadhi nimittamai erpadinatuvanti okka tattvamunu prabodhistu vachayi vedamulu.
Vedas have taught methods of earning the livelihood.
Ishtamulu nerevetchukuntaku, aa ishtamulanu dooram gaavinchukuntaku tagineatuvanti upayamulu prabodhistu vachina vedamu.
They have all taught methods of earning whatever is necessary for a living and also how to free oneself from.
Idi prachina kaalam nundi guru shishya paramparanga kudalu idi abhirthi gaavinchukuntu vachine.
Right from ancient times through guru shishya parampara, that is the teacher taught process, this have been.
Ee vedamulaku 9 perlu galavu.
There are 9 names given for these Vedas.
Shruti, Anusruti.
Shruti, Anusruti.
Trayi.
Trayi.
Amnayam, Pramamnayam.
Amnayam, Pramamnayam.
Chandasu.
Chandasu is
Swadhyayamu.
Swadhyayam.
Gamanam, Agamanam. Anaga, ee moodinti, tommidinti yokka lakshanannu chakkaga gurtinchadaniki prayatninchali.
It is necessary to recognize the 9 names given for this Veda, their correct meaning.
Itti pavitramainatundi Vedamulu anadi kaalam nunchi Bharat Deshamunu samrakshistu vachunnayi.
Vedas have been protecting Bharat from times immemorial.
Idi kevalam parayanam cheyavalsinatundi maatrame kaadu.
These Vedas are not meant only to be
aatmanu gurtinchi
రికగ్నైజింగ్ ది కరెక్ట్ మీనింగ్,
దానిని ఆచరించి
ప్రాక్టీసింగ్ ది
అనుష్ఠానం నుంచి
ఆనందించవలసినటువంటిది
వేదం.
ఇట్ హాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎంజాయ్డ్, దాట్ ఈస్ వేద.
అప్పుడే అధ్యయనం చేసినటువంటి వానికి తగిన ఆనందం కూడా ప్రాప్తిస్తుంది.
ఓన్లీ దెన్ ఎ పర్సన్ హూ రిసైడ్స్ దిస్ వేద వుడ్ గెట్ ద రియల్ జాయ్. అర్థం
తెలియక పారాయణం చేయటం చేత కొంతవరకు ఆనందం లభ్యం కావచ్చును, కాలమును పవిత్రం చేసిన వాడు కావచ్చు.
ఎ పర్సన్ హూ రిసైడ్స్ దిస్ వితౌట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ మైట్ గెట్ ఎ లిటిల్ జాయ్ బట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది ఫుల్ బెనిఫిట్స్.
అర్థమును తెలిసే పారాయణం చేసిన ఈ జీవితం సార్థకమవుతుంది.
When one recites this Vedas, knowing the meaning fully, then only one sanctifies
the recitation. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు భారతదేశమునందు ఈ పవిత్రమైనటువంటి యొక్క దైవ స్వరూపమైనటువంటి యొక్క వేదములకు అర్థముగా తెలిపేటువంటి యొక్క వ్యక్తులు చాలా కరువైపోయారు.
Unfortunately today, in the land of Bharat, rarely are there people who can give the correct meaning of
the శాస్త్రములందు ఉన్నటువంటి శబ్దములకు అనేక అర్థములు ఉంటున్నవి.
There are a number of meanings which are appropriate for
Veda. అయితే ఎవరికి తగినటువంటి అర్థములు వారు స్వీకరించి వారి వారి అనుగుణ్యంగా కూడా దీనిని బోధిస్తూ వస్తున్నారు.
బట్ ఈచ్ వన్ ఈస్ ట్రైంగ్ టు ఇంటర్ప్రిట్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ వేద.
అందుకోసమని నారదు సనత్ కుమారుని ప్రార్థించినప్పుడు, నాయన ఇది ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి అరణ్యము వేదశాస్త్రములు.
When Narada prayed to Sanat Kumara, Sanat Kumara told,
ఇందులో దారి తప్పి నడిచిన చాలా ప్రమాదం సంభవిస్తుంది.
వేదస్ మే బి కంపేర్డ్ టు ఎ డెన్స్ ఫారెస్ట్. ఇఫ్ యు డు నాట్
వేద శాస్త్ర మంత్రములకు అనేక విధమైనటువంటి అర్థములు ఉంటున్నవి.
ఈచ్ వర్డ్ హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ మీనింగ్స్.
కనుక నీవు ఎట్టి అర్థములు స్వీకరిస్తువు, కనుక ఇది చాలా దుర్లభమైనటువంటిది, కష్టమైనటువంటిది.
As is difficult and beset with a number of problems, it depends upon how well you understand.
ఈ విధమైనటువంటి యొక్క బాధలకు నీవు గురికాక,
without subjecting yourself to this kind of
భగవద్ భక్తిని అభివృద్ధి గావించుకుని,
develop devotion to God,
అందులోనే తన్మయత్తుడై,
merge yourself in
ఉన్మత్తుడై,
and
మత్తుడై,
become mad with that kind of
తాదాత్మ్య భావన పొందమని బోధించాడు.
బికమ్ వన్ విత్ దట్ పర్టికులర్ ఫీలింగ్ ఇట్ సెల్ఫ్, దట్ ఈస్ హౌ.
అప్పుడే నారదుడు ఒక భక్తి సూత్రమును ప్రారంభించాడు.
నారద అండర్టూక్ భక్తి సూత్ర,
దీనికి నారద భక్తి సూత్రములని కూడా పేరు వచ్చింది.
దిస్ హావ్ బీన్ గివన్ ద నేమ్ నారద భక్తి సూత్ర.
సనత్ కుమారుని ప్రబోధన చేత నారదుడు ఒక నూతనమైన యొక్క భావమును తాను గ్రహించాడు.
ఆఫ్టర్ హియరింగ్ టు ది టీచింగ్స్ ఆఫ్ సనత్ కుమార, నారద అండర్టూక్
పురుషార్థములు నాలుగే కానీ పరమ ప్రేమ అనేటువంటిది ఐదవ పురుషార్థంగా తాను బోధిస్తూ వచ్చాడు.
హీ థాట్ దట్ ఆల్దో దెర్ ఆర్ ఓన్లీ ఫోర్ పురుషార్థాస్, ద ఫిఫ్త్ పురుషార్థ ఈజ్ లవ్ ఆఫ్ గాడ్.
ధర్మార్థ కామం మోక్షములు మాత్రమే కాక పరమ పురుషార్థం అనేటువంటిది మోక్షముల కంటే అధికమైనటువంటిదిగా కూడా తాను విశ్వసిస్తూ వచ్చాడు.
ధర్మ అర్థ కామ అండ్ మోక్ష ఆర్ ఆర్డినరీ పురుషార్థాస్, ది పరమ పురుషార్థ ఈజ్ లవ్ విచ్ అలోన్ ఈజ్ సుప్రీం.
మోక్షమనగా కేవలము ఒక మోహమును క్షయం గావించుకోవటం.
మోక్షం యాక్చువల్లీ లిబరేషన్ మీన్స్ కిలింగ్ ఇన్ఫాచ్యుయేషన్.
ఇంత మాత్రము చేతనే మోక్షమనేటువంటి దానిలో ఆనందం మనకు లభించదు.
బై మియర్లీ రిమూవింగ్ ఇన్ఫాచ్యుయేషన్ యూ కెనాట్ గెట్ బ్లిస్.
నిరంతరము భగవంతుడితోనే కూడి ఆడి పాడి ఆనందంగా తాదాత్మ భావన పొందటమే ఇది పరమప్రీతిగా భావిస్తూ వచ్చాడు నారదుడు.
నారద కన్సిడర్డ్ దట్ ఎంజాయింగ్ కంటిన్యూస్లీ ప్లేయింగ్ విత్ ద లార్డ్, టాకింగ్ టు హిమ్ అండ్ స్పెండింగ్ ది ఎంటైర్ టైమ్ విత్ హిమ్ అలోన్ ఈజ్ ట్రూ లవ్.
ఈ పరమ ప్రేమ కూడాను వేద సారముగానే భావిస్తూ వచ్చాడు.
ది సుప్రీం లవ్ ఈజ్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ వేద, దట్ ఈస్ హౌ నారద కన్సిడర్డ్.
కనుక వేదముల యొక్క విషయము చాలా చెప్పుట కానీ లేక అధ్యయనం చేయుట కానీ చాలా కష్టం.
ఇట్ ఈస్ డిఫికల్ట్ ఎయిదర్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ టు స్టడీ ది కరెక్ట్ ఎసెన్స్ ఆఫ్ వేదాస్.
భగవత్ భావములను వర్ణించటం అనేటువంటిది చాలా దుర్లభము.
ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ ది ఫీలింగ్స్ ఆఫ్ డివినిటీ ఇన్ ది ప్రాపర్ వే.
వీరి స్థాయికి ఆ వేదముల యొక్క స్థాయికి చాలా సన్నిహిత బాంధవ్యము కుదరటం చాలా కష్టము.
ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎస్టాబ్లిష్ ఎ కరెక్ట్ లింక్ బిట్వీన్ ది పొజిషన్ ది లోకల్.
ప్రాచీన కాలం నుండి ఈ వేదాధ్యయనం అనేటువంటిది క్రమక్రమేణా సన్నగిల్లిపోవటం చేతనే ఈనాడు ఉండవలసినటువంటి స్వరూపాన్ని మనం ఉంచుకోలేకపోతున్నాం.
గ్రాడ్యువల్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ది వేదాస్ హావ్ డిక్లైన్డ్ ఇన్ ఇంపార్టెన్స్, దట్ ఈస్ వై హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ప్లేస్.
ఈ వేదములకు అనేక శాఖలు ఉండేటువంటివి.
There were a number of branches for this Veda.
Rigvedamulaku pradhanamainatundi shakalu 21.
There were 21 branches for Rigveda.
Upashakalantaitundi anekanga untunnayi.
There were sub branches innumerable.
Kani ee naadu manam ee prapanchamulo anaga mana Bharat deshamulo chuste ee Rigvedamulo rendu shakalu maatrame migili untundadi. 19 shakalu ఎక్కడ కనిపించటం లేదు.
ఇన్ టుడేస్ భారత్ ఇఫ్ యూ ఎగ్జామిన్ దర్ ఆర్ ఓన్లీ 2 బ్రాంచెస్ ఆఫ్ రుగ్వేద లెఫ్ట్ 19 హావ్ డిసప్
కాల గర్భములో కలిసిపోయినవి.
దే హావ్ గాట్ మెర్జ్డ్ ఇన్ ది వూమ్ ఆఫ్ టైమ్.
యజుర్వేదం లోపల ప్రధానమైనటువంటి శాఖలు 86 ఉండేటువంటిది.
ఇన్ యజుర్వేద దెర్ ఆర్ 86 ఇంపార్టెంట్ బ్రాంచ్.
ఈనాడు 4 శాఖలు మాత్రమే ఉంటున్నాయి.
ఓన్లీ 4 ఆర్ లెఫ్ట్ టుడే.
సామవేదములో 1000 శాఖలు ఉండేటువంటివి ప్రధానమైనవి.
There were 1000 important branches in Samaveda.
Samavedamlo kuda ee naadu 3 maatrame nilchi untunnavi.
Only 3 are left today.
Ade vidhamga Atharvavedamlo kuda nu 9 shakalu pradhanamainatundi undetundivi. Kaani akkada 2 maatrame nilchinavi.
In Atharvaveda there were 9 important branches. But today
alpakathilo unnatundi vedamle anantamainatundi arthani bodhisthundaga. ఇంకా అనంతమైనటువంటి వేదమే అన్ని శాఖలు కూడా ఉంటుంటే ఇంక ఎంత పవిత్రమైనటువంటి యొక్క దీనిని బోధించి ఉండేటువంటివో.
వాట్ ఎవర్ లిమిటెడ్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్ విచ్ ఆర్ అవైలబుల్ టుడే ఆర్ దెమ్సెల్వ్స్ గివింగ్ ఇన్ఫినిట్ మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ వేద.
కానీ ఈనాడు ఉండేటువంటి 2, 3, 4 ఈ శాఖలు కూడా ఎంతకాలం మనం నిలుపుకోగలమో చెప్పడానికి వీలు కాదు.
Even what is existing today in terms of 2, 3, or 4 branches, we do not know for how long.
ఈనాడు వేదాధ్యయనం చేసేటువంటి వ్యక్తులు చాలా అరుదైపోయినారు.
Today people who perform the adhyana of Veda are
ఈనాడు వేదా అధ్యయనం కూడా ఒక వ్యాపార రంగంగా తయారైనది.
వేదా అధ్యయనం ఆల్సో హస్ బికమ్ టుడే ఏ బిజినెస్ వరల్డ్.
కనుకనే క్రమక్రమేణా ఇది ఉన్న శాఖలు కూడా మనం కోల్పోవలసి వస్తుంది.
దట్ ఇస్ ది రీజన్ వై ది ఎగ్జిస్టింగ్ బ్రాంచెస్ ఆల్సో మే డిసపియర్.
వేదములే జగత్తునకు ప్రాణమును అనేటువంటి సత్యాన్ని మీరు విస్తరిస్తూ పోతున్నారు.
People are forgetting the fact that Vedas are the very life breath for the world.
Samasta vedamulaku kudunu maate ainatundi gayatri tattvani veeru vismaristu vastunnadu.
They are also giving up gayatri which is the mother of all these vedas.
Kalukane gayatri anaga chandasa mata annaru anaga ee chandasulukanta talli vantidi.
Gayatri has been described as the mother of all these chandas which are vedas.
Ee naadu veda adhyayanu gavinchinatundi viprulu.
Today those vipras who have studied Veda
tamu tama santatik gani toti manavulaku gani prabodhinchadaniki velakanje vestunnaru.
Today they are hesitating either to teach to themselves or to the other human beings.
Ee vidhanga vamsa paramparanga vastunnatundi ee vedamunu ee naadu vamsam aneetundi deentlo ye maatram kodunu aavirbhavinchakunda vyapti gaakunda nichipotam chetane vedamu kshinistu vastundani.
As Vedas which have come from generation to generation have been discontinued at one generation, therefore they are declining today.
Oka chinna udaharanam,
one small example.
Dandikavata Subramanya Shastri garani adara parama bhaktudu veda purushudu ane cheppavachunu. Vedartham anetundi adaniki oka tragu neeru vantivuga undeetundi anta sulabhanga taru vedarthamunu gavincheetundi vaadu gurtincheetundi vaadu dani prakaramane vartincheetundi vaadu.
There was one Gandikota Subramanya Shastri who may be described even as Vedapurusha himself, who had mastered Vedas, conducted himself in entirely in tune with Vedas, and he is a very great person.
Kari atanu gatinchina dakshame ee vedamanta antadhanam ayipoyindi.
But after he left his body,
tana intilo vedam uchcharinchetundi vyakti lekapothunnadu.
In his family there is no person who can chant this Veda.
Tana santati antayikunnu ee aangla vidya dasattvam pondatam chetane ee vedam aneetundi danni kramakramina marchipovadantunnaru.
His children have become slaves of this English education and therefore there is no scope for in that family to continue this Veda.
Dhanatine pradhanamaina lakshyamlo unchipovadam chetane ee pavitramainatundi yokka veda dhanaanni manam kolipothu vastunnam.
As we are considering earning money as the most important requisite, we are forgetting
that Veda panditulu ainappatikini tana kumarullo okkaraina kodunu vedamunu abhyasinchinatundi vaaru leru.
In spite of the fact that he was such a great Vedic pandit, among his children there is no one.
Adhe vidhamgane vedanu gantavane vaagutuntundi kamavadani yokka noru.
Kamavadani's mouth will be ringing with the sound of
vedanni atikinchinatundi adhyanam chesetundi kamavadani intilo pala okka kumarudaina vedanni patinchetundi vaadu ledu.
In the family of Kauravadani, there is not even one son who is studying Veda.
ఈ విధంగా తన పుత్రులకే తాము బోధించుకోకుండా లేకుండా పోవటం చేతనే పబ్లిక్ లోపల ఒక బహిరంగమైనటువంటి ఒక ప్రజలకు ఒక విధమైనటువంటి అవిశ్వాసం బయలుదేరుతూ వస్తుంది.
As these Vedic Pandits have not taught their own children Veda, outsiders are losing faith in this Veda.
నిజముగా వేదమే ఇంత మహత్తరమైనటువంటిదైతే తమ పుత్రులకు తాము ఎందుకు బోధించకూడదు?
If Veda is really such a great thing, why should it not be taught to their own children?
కనుక ఏదో ఇది వ్యాపారంగా ఉపయోగపడుతున్నారే కాని వేదములో ఏ విధమైన మహత్వం లేదని చెప్పినటువంటిది ప్రపంచంలో అభివృద్ధి కాస్తూ వస్తుంది.
The world has started thinking that this Veda might not have any power at all.
ఈనాడు ఇట్టి ఆపోహలను మనం ఖండించి వేదం మహత్తరమైనటువంటిది, వేదమే సర్వము, వేదమే ప్రాణము, వేదమే పరమాత్మ స్వరూపము అనేటువంటి సత్యాన్ని ఈనాడు మనం చాటుతూ రావాలి.
We have to condemn the wrong feeling which is prevailing today and should go on declaring that Veda is everything. Veda is the mother, Veda is the basis.
భారతీయుల యొక్క ప్రతి కర్మలు కూడాను వేదమును సంబంధించినటువంటివి.
And every external activity is based upon Veda.
వేద సమ్మతమైనటువంటి యొక్క కర్మలు ఆచరించినప్పుడే వారిలో ఉన్నటువంటి వేదన దూరమైపోయి ఆనందమును అనుభవించగలడు.
ఓన్లీ వెన్ పీపుల్ పర్ఫార్మ్ యాక్షన్ ఇన్ అకార్డెన్స్ విత్ వేదాస్ ఆల్ దేర్ డిఫికల్టీస్ విల్ డిసపియర్.
ఎవరు వేదాన్ని గురించి వర్ణిస్తూ బోధిస్తూ దాని ఘనతను దాని మహిమను అనేక రీతిగా చాటుతున్నారో వారికే ఆ వేదం నందు విశ్వాసం లేకపోతున్నది.
And unfortunately, people who are declaring so greatly about the Vedas, they themselves do not have faith in Vedas.
కనుక ఈ వేదం అనేటువంటి దాన్ని చిత్తశుద్ధి గావించుకునే నిమిత్తమే ఏర్పడినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క కృత్యములుగా మనం విశ్వసించాలి.
Vedas therefore must be considered as things which are meant for purification of the heart.
వేదాంగములు వల్ల వేసియున్న
one might have mastered Vedas
పద్య గద్యములను కూడా పలకియున్న
he might be able to
చిత్తశుద్ధి లేకున్న చెడును వాడు
poems and poetry, but if he does not have purity of heart,
ah, lekunda enni vedamulu varniste prayojanam emi?
He will come to ruin. What is the use of studying so many Vedas and reciting?
Manaku pavitramainatundi vedamulu ainappudini uchcharakyata manaku samprapti kaliginchadu.
Vedas are sacred, no doubt, but by mere recitation you can't get the fruit.
Enta pachcha paramanam ainappudini tattiyinduchukoni pachcha paramanamulu smarinchinanta maatramana mana potta nindadu.
Whatever may be the delicious nature of the foodstuffs which are kept in the plate,
enta viluvainatundi avasaramanu varninchukuntu kurchunnappudini mana rogam nivarana kaadu.
By merely repeating the names of medicine, your disease cannot be cured.
ఎంతో ప్రకాశవంతమైనటువంటి జ్యోతిని మనం చింతించుకుంటూ కూర్చున్నా మనలో ఉన్నటువంటి అంధకారం దూరం కాదు.
బై మియర్లీ రిఫ్లెక్టింగ్ ఓవర్ ది ఎఫల్జెన్స్ అవుట్ సైడ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు డిస్ట్రాయ్ డార్క్.
మనం అంతో ఇంతోనైనా ఆచరణలో పెట్టి దీనిని అనుభవించి ఆనందించి అన్యులకు అందించాలి.
బీట్ ఎ లిటిల్ ఆర్ మోర్ యు హావ్ టు ప్రాక్టీస్ ఇట్ ఎంజాయ్ ఇట్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ ఆఫర్ ఇట్ టు అదర్స్.
ఈ వేదము యొక్క పవిత్రతను మహత్తరమైనటువంటి యొక్క విశిష్టతను మనం ఈనాడు అనేక విధములుగా కూడాను ఇతర దేశములకు కూడాను అందించడానికి ప్రయత్నించాలి.
వుడ్ ఆల్సో అండర్టేక్ టు ఆఫర్ ది సీక్రెట్ మీనింగ్ ఆఫ్ వేదాస్ టు అదర్ కంట్రీస్ ఆల్సో, నాట్ మియర్లీ టు అవర్.
ఏదో ఈ వేదము కొందరు సొత్తుగా భావించి దానిని మాత్రం ఇతరులు అందించడానికి అధికారం లేదని చెప్పని ఈ విధమైనటువంటి ప్రబోధనలు సల్పటం చేతనే వేదము క్రమక్రమేణా కూడాను నశిస్తూ పోతున్నది.
అనదర్ రీజన్ ఫర్ ది డిక్లైన్ ఆఫ్ వేదాస్ ఈస్ గివింగ్ ఎ మీనింగ్ దట్ దిస్ ఇస్ ది మొనోపలీ ఆఫ్ ఓన్లీ అ ఫ్యూ, అదర్ షుడ్ నాట్ రీడ్ వేదాస్.
కనుక వేదం అనేటువంటి దానిని వారు ఉచ్చరించకపోయినప్పటికీ వేదం యొక్క అంతరార్థాన్ని వేదం యొక్క విశిష్టతను ప్రపంచానికి చాటడానికి ప్రతి విప్రుడు కూడాను సంసిద్ధుడిగా ఉంటుండాలి.
Others may not be authorized to recite Vedas, but the meaning of Vedas, the significance of Vedas must be taught to everyone.
నాను చెప్పుతున్న తగవు పుట్టదు గాని ఊరులో చెప్పుట చూచి ఓర్వలేరు.
They may not be able to enjoy themselves, but they cannot enjoy others.
నాను చెప్పరు ఊరులను చెప్పనివ్వరు.
They cannot tell, but don't allow others to take this
kind of వ్యాఖ్యానాలు చూస్తామని గట్టే ఇంకా అనేక రకములైనటువంటి వ్యాఖ్యానాలు అభివృద్ధి గావిస్తారు.
To speak of commentaries, they are endless.
ఇది సరి అయిన మార్గం కాదు.
దిస్ ఈస్ నాట్ ది కరెక్ట్ పాత్.
సత్యమైన మార్గం కాదు.
దిస్ ఈస్ నాట్ ది పాత్ ఆఫ్
సత్య స్వరూపమైనటువంటిది వేదము.
వేద ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
ఆ సత్యం నుండి ఆవిర్భవించినటువంటిదే ధర్మము.
ధర్మ హాస్ టేకెన్ ఇట్స్ బర్త్ ఓన్లీ ఫ్రమ్ సచ్ ట్రూత్.
వేదమే లేకపోతే ధర్మం ఎక్కడ నిలుస్తుంది?
ఇఫ్ దేర్ ఇస్ నో వేద దేర్ కెనాట్ బి ధర్మ.
నాస్తి పరమ ధర్మ. ధర్మం అనేటువంటిది సత్యం పైన ఆధారపడి ఉంటుంది.
ధర్మ ఈజ్ బేస్డ్ అపాన్ ట్రూత్.
సత్యం నిత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే ఈ వేదము.
వేద ఈజ్ a changeless eternal permanent entity and that is dharma.
Ambedkari parameshwari jati se kari.
Sairam. Since the time man took birth, he has built around himself an evanescent world of his own and has lost his true identity. In this race of life, he comes across myriad places which he thinks are his destinations. Man has strayed away from the act of his life. He has lost anchor with his true self and is engulfed in the turbulent cesspool of confusion. Since his birth, he has planted a seed of ego which has grown high and stretched far and has borne him only bitter fruits of anger, hatred and attachment. How would then he realize his true identity? Swami, you have said, service to man is service to God, and you have given us the golden opportunity to serve the uncared. With your name on our lips and your task in our hands, we, the students of Sri Satya Sai Institute of Higher Learning, Muddanhalli Campus, offer at your lotus feet this program from the depths of our hearts and pray to you to always protect us and lead us on the path of light.
ఏక వినాయక తూ ధనదాయక తూ వక్రతుండతో ఏక దండతో దునాదీశతో ప్రవర్ణతో లంబోదర తూ గజాననాథు శ్రీ గణపతి తూ గజ వక్రతు బాలచంద్రతో వరదవి కదతు శ్రీ గణేశతో విఘ్నరాజతో దుర్గహరతాతు దుఃఖహరతాతు గణాధీపతు ఉమాసుతాతు గణాధీశతో ముడారంభతో విఘ్నహర్తతో సైన్యభర్తతో ఆశాపురకతు మంగళదాత శుక్లాంబరు మూషిక వాహన గణనాథాతు జ్ఞాన వినాయక బుద్ధిదాత గజవదనాతు వందన తుజలాహే జగపాలక వందన తుజలాహే జగపాలక వందన తుజలాహే జగపాలక వందన తుజలాహే జగపాలక మూలేశ్వర తు బల్లాలేశ్వర ప్రథమేశాతు చింతామణి తు గిరిజాత్మక తు విఘ్నేశ్వర తు విద్యాపతి తు విద్యాధర తు శుద్ధకర్ణ తు సాయుధ సుందర సింధుర వర తు శ్రీ గణేంద్ర తు మంగళమూర్తి భక్త వత్సల గుంగిరాజ తు గజ కుందతో వర్ణము పూతు పార్వతి నందన విద్యా దిశతు గజర కర్ణతో చతుర్భుజతో దంత దినకర విష్ణు సూత్రతో విఘ్నేశతో మయూరేశ్వరతు సింధుర చరచిత సుర వర వరదా జగదీశాతు అవినాశాతు ప్రకాశక కరుణాకర ధూమ్రకేతు వందన తుజలాహే జగపాలక వందన తుజలాహే జగపాలక వందన తుజలాహే జగపాలక వందన తుజలాహే జగపాలక సురవరదాయక సంకట మోచక విదిత గాయక త్రిభువన నాయక జ్ఞాన మహంతక త్రిభువన సుందర లంబోషక కృపా సింధు హారకు జగదాదిశుడు ఆనందమూర్తి ప్రథమ పతి శివనందన తు గంభీరాగుణ విఘ్ననాశితు కుంజర కుందతు మోద కవియతు శంకర నందన సర్వతి నాశక కృపాలవతు రామ సర్వజ్ఞ సంకట నాశన ప్రియ దర్శనతో శ్రీహేరంబతు రక్త నేత్రతు తూలమూతతు కమకలాతు మహోదరాతు బుద్ధిదాయ సుఖదాయక తు వ్యాధి నాశక శమాయుక్త తు వందన కుజలాహే కరుణాయక వందన కుజలాహే వందన తుజలాహే గణనాయక వందన తుజలాహే గణనాయక గజాసుకు సిద్ధిదాసు శ్రీ సుముఖతు గణరాజాతు గుహాగజాతు శ్రీ సర్వాయతు మహాతేజతు శ్రీ ఉజ్జాయతు ప్రియతు సింధురావతు గణాధ్యక్షతు శ్రీ ప్రభావతు ఓమ త్రినేత్రతు శ్రీ వామనతు ఓమ విఘ్నతు శ్రీ కపిలతు అవినాశనతు ఇక్షు దండ ప్రియ శ్రీనివాసతు వినాశకాతు జగత పూజతో దీన వత్సల ఫలదాయకతో విద్యాప్రదతో మాతా ఇష్ట ప్రియతు విభూత ప్రియతు శ్రీ సుభగతు రక్తాంబరగణ శ్రీ శేషతు ఆది పూజతు వందన తుజలాహే గణనాయక వందన తుజలాహే గణనాయక వందన తుజలాహే గణనాయక వందన తుజలాహే గణనాయక శత్రు దోచతు చతుర్బాహుతు ఓం సౌయతు నాగభూషణ దయాశీలతు దారిద్రనాశక రక్త శుండతు శ్రీ అవసాయతు సర్వగతు సౌచకృతాతు పూజతు శ్రీ బుధ ప్రియతు శ్రీ శుద్ధతు శ్రీ చిన్మయతు ఓం శాంతాతు విద్యావతతు దానశీలతు సర్వదేవమయ వేద వేదతు మంత్ర వేదతు ఓం శుధయతు అభిధనేయగత ఓం జ్ఞానతు జ్ఞాన గమ్యతు ఓం మునీసుత శ్రీ యోగజతు యోగి పూజతు బాల నేత్రతు శివ ప్రదాతు సర్వ మంత్రమయ ఓం శుమతు అధినాయకతు వందన తుజలాహే గణనాయక వందన తుజలాహే గణనాయక వందన తుజలాహే గణనాయక వందన తుజలాహే గణనాయక వసకారకతు విఘ్న దోషితు సదా దృష్టితు భక్త నందకు ధనంజయాతు ధరణీధరతు మహాగణపతి బుద్ధి ప్రియతు ఓం అమితతు అమోఘ సిద్ధ శ్రీప్రసాదతు ఓం మంత్రతు ఓమ నిదయతు ఓమ సుమంగళ ఓమ బీజతు ఓం శ్రీ శివతు ఓం శ్రీకాశపవాత సిద్ధతు రుండి వినాయక శివాతనయతు విఘ్న రాజేంద్ర కృష్ణ పింగాక్షతు అగశమన ఓం శివతేతు అష్ట వినాయక గణపతి బాబా వందన తుజలాహే గణనాయక వందన తుజలాహే గణనాయక వందన తుజలాహే గణనాయక వందన తుజలాహే గణనాయక
Hindustani or even Western. Once we have heard from the Lord, we are bound to be enlightened. Be they the strings, be they the percussion or the wind instruments. Once in the hands of a maestro, they enthrall any soul, and that instrument will be tuned to be nothing less than a perfect one. And by thy grace, Swami, we your children present this instrumental piece at your lotus feet with a prayer to tune us in perfect Shruti for your concert.
साई इतना दीजिए जामे कुटुम समाए, मैं भी भूखा ना रहूं साधु न भूखा जाए। स्वामी आपने पैसों की तुलना जूतों से करते हुए कहा है कि यह ना आवश्यकता से अधिक होना चाहिए और ना ही कम। इसी संदर्भ में कबीरदास जी ने अपने भजन मन लागो मेरो यार में वर्णन किया है कि यह मन जब फकीरी में मग्न हो जाता है तो किस प्रकार आनंद में हो उठता है।
मेरो यार या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी भारती वीणा हस्तोपते हंसवाहिनी न केवलं बुद्धिवरप्रदायिनी त्वं अज्ञानतिमिरान्धकारं प्रणश्यसि ज्ञानफलप्रसादमपि प्रदास्यसि मञ्जुलवाग्विलासिनी मकरन्दकमल आसिनी धवलान्वित शान्तस्वरूपिणी हृदयहंस विराजिनी सरस्वती राग प्रमोदिनी हे शारदे శ్రీ శంకరాచార్య విరచిత శారదా భుజంగాష్టక స్తోత్రం తవ పాదకమలే సమర్పయామః.
శారదాంబ భజ
धन्य हुआ वो युग जब लोगों ने श्री राम के दर्शन पाए, शुद्ध हुआ कलयुग जब तुम साई राम बनकर आए। स्वामी, हर मुश्किल घड़ी में और जब भी बुरा वक्त आया, तुम हमारे सखा बन गए। जब भी डर ने सताया, जीवन में घना अंधकार छाया, तुम एक नई सुबह बन गए। जीवन तो है एक नदी, मुश्किल है करना इसे पार, पार लगाओ हमारी नैया है जो फंसी बीच मझधार।
हम हैं तुम्हारे बच्चे, हम तो हैं अज्ञानी, तुम्हारी लीला तुम्हारी महिमा राम बस तुमने ही जानी। आइए हम सब प्रार्थना करें और मिलकर गाएं, सिया के राम प्रभु श्री राम, हमें इस अज्ञानता के अंधकार से बाहर ले आएं।
जानकी जाने रामा, जानकी जाने कदनन धानम नाहम जाने, मोक्षकवादम नाहम जाने, जानकी जाने रामा रामा
చిలుక పలుకు మధురం సాయి అను మాట చిలుక పలుకు కంటే అతి మధురం. నీ చరణం పాపహరణం, నీ నామం దుఃఖరహితం. ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం, ఎన్ని మారులు విన్నా నవ్యత నీ నామం. నీ నామము మా మదికి చేర్చును ప్రశాంతం, నీ కరుణలేనిచో ఈ జగతి శూన్యం.
అంతులేని కోరికలు, ఎన్నో ఆశలు ఉన్న ఈ చీకటి పంజరములోకి సాయి రామచిలుక సంతోషంతో వచ్చి ఈ చీకటి పంజరమును ఆనంద ఆత్మీయ పంజరముగా చేసెను. ఎడలేని బాధలు అంతులేని అలలు వలె ఎగసి ఎగసి పడుతున్న సమయాన సాయీశ్వరుడు చిత్రావతి నది తీరమున ఆడుతూ పాడుతూ ఆనందమును ఐశ్వర్యమునొసగను. తన కంటి చూపుతో ఎన్నో బాధలను మటుమాయం చేసిన మన భుక్త హృదయ సాయి అంటూ స్వామివారి దివ్య సన్నిధిలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన పాట.
ప్రతి వాసుడు భక్తే గణపతియోం జయ గణపతియోం.
Narayani,
ది సరస్వతి రాధాయని. బ్రహ్మ సనాతని సాయి నారాయణి, దేవి సరస్వతి రాధాయని.
Murali gana
జగదీశ హరి స్వామి సత్య సాయి హరి భక్త జనా సంరక్షక భక్త జనా సంరక్షక ప్రతి మహేశ్వర ఓం జయ జగదీశ హరి శివదనా శ్రీకరా సర్వా ప్రాణపతి స్వామి సర్వా ప్రాణపతి ఆశ్రిత కల్పలతీకా ఆశ్రిత కల్పలతీకా అవతారవా ఓం జయ జగదీశ హరి మాత పితా గురుదేవము మరియంతయునీవే స్వామి మరియంతయునీవే నాద బ్రహ్మ జగన్నాథ నాద బ్రహ్మ జగన్నాథ నాగేంద్రాశయనా ఓం జయ జగదీశ హరి ఓంకార రూప ఓజస్వీ
సాయి బాబాజీ కీ
జయ.